నీ వల్ల నాకు ఈ బట్ట వచ్చింది, ఈ బట్టలో ఉన్న నూలుపోగులన్నీ నువ్వు ఇచ్చింది, మళ్ళీ ఇందులో ఒక నూలుపోగు నీకు ఇస్తున్నావు అని ఒక నూలుపోగు తీసి వస్త్రంలో వచ్చి చంద్రుడికి ఇచ్చేవారు. అప్పటి నుంచి చంద్రుడికో నూలుపోగు అని ఒక సామెత పుట్టింది. విదియనాడు ఎప్పుడు కూడా శుక్రపక్షంలో విదియనాడు చంద్రుడికో నూలుపోగు ఇవ్వాలి. ఈ మధ్యన ఉపన్యాసాలు అయితే చాలామంది అలాగే చంద్రుడికో నూలుపోగు గురువు గారు మీకు కూడా నూలుపోగు అంటే ఒక నూలుపోగు దాన్ని ఎత్తు మీద పారేసి కవి చేతులు మీరు గురు చేతుల మీద పారేసిపోతారు. మంచిదే, చంద్రుడికో నూలుపోగు అనే మంచి సామెత. సరే ఇది పక్కన పెడితే చంద్రుడు లేకపోవడం వల్ల పత్తి ఆగిపోయింది, పత్తి లేక వస్త్రాలాగి, దాంతో లోకాలంతా అల్లకల్లోలం అయిపోయాయి. చంద్రుడిని వెంట పెట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మన్నాడు, దక్షుడిచ్చిన శాపం నుంచి విముక్తి నేను ఇవ్వలేను ఆయనకి, ఒక్క శివుడే శాప విముక్తి కలిగిస్తాడు, కాబట్టి భూలోకంలో పశ్చిమ సముద్రం దగ్గరికి వెళ్ళి భక్తితో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించమనండి చంద్రుడిని. చంద్రుడి రోగం తగ్గుతుందంటే అప్పుడు చంద్రుడు భూలోకానికి వచ్చి ప్రభాస క్షేత్రం దగ్గర ఒక లింగం తయారు చేసి ఆ లింగాన్ని పూజించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు, నాయన నీకు రోగం తొలగిస్తున్నాను, కానీ మీ మామగారు ఇచ్చిన శాపం పూర్తిగా పోతే అప్పుడు అది మీ మామగారికి కూడా అపచారం అవుతుంది, కాబట్టి ఈరోజు నుంచి ఏం చేస్తానంటే నీ ఆరోగ్యం బాగుంటుంది కానీ నీ కళలకి వృద్ధి క్షయాలు వస్తాయి, అంటే చంద్రకళలు పాడ్యమి మొదలుకొని శుక్లపక్షంలో పూర్ణిమ వరకు పెరుగుతాయి, పూర్ణిమ తర్వాత నుంచి అమావాస్యకి తగ్గిపోతాయి, ఈ విధంగా చంద్రుడి యొక్క కళలు క్షీణించుగాక, చంద్రుడు అలాగే ఉండుగాక అని చంద్రకళలకి శుక్లపక్షం కృష్ణపక్షం క్షీణత వృద్ధి పెట్టాడు. అప్పటి నుంచి చంద్రుడు అలా పెరగడం తరగడం చేసేవాట. పెరిగేది తిరిగేది చంద్రుడి యొక్క కళ అంటే వెన్నెల, ఆయన మాత్రం అలాగే ఉంటాడు సుమా. ఆ తర్వాత చంద్రుడిని నెత్తి మీద కూడా పెట్టుకున్నాడు ఆయన కోరిక మీద. అప్పుడు చంద్రుడు అన్నాడు, నా పేరు మీదుగా ఈ లింగాన్ని కలియుగాంతం వరకు భూలోకంలో ఉంచు, దీన్ని ఒక జ్యోతిర్లింగం చెయ్యి, నీ జ్యోతి అందులో పెట్టన్నాడు. అప్పుడు శివుడు అందులో తన జ్యోతిని నింపాడు, అందువల్ల అది జ్యోతిర్లింగం అయ్యింది. సౌరాష్ట్రే సోమనాథంచ, సౌరాష్ట్రంలో సోమనాథలింగం అనే పేరుతో అది ప్రసిద్ధికి ఎక్కింది. అది ఇప్పుడు అక్కడ ఉన్నవాడు గుజరాత్లో ప్రభాస క్షేత్రం దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతం ఒకప్పుడంతా ముస్లిములు ధ్వంసం చేసేసారు. గజనీ మహమ్మద్ అనేవాడు 18 పర్యాయాలు దండయాత్రకు వచ్చి ఆ లింగం పీకి లింగం అడుగున చాలా బంగారాన్ని పెట్టి ప్రతిష్ఠించారులండి పూర్వం. అమ్మ బాబ ఎన్ని నవరత్నాలు ఉండేవో, ఎంత బంగారం ఉండేదో లెక్క ఉండేది కాదు. అది 18 పట్టుకెళ్ళేటవాడు ఆ బంగారాన్ని, దాన్ని బట్టి ఆలోచించండి. పోలేదైతే పద్మాకర్ గారు ఒక్కరే చెప్పడం కాదు, మీకు తెలుసుగా గుర్రం జాషువా ఆయన పిరదోసి కావ్యంలో రాశాడు, ముని గజనీ మహమ్మదుడ భూత పరాక్రమశాలి వీరవాహినుల బలంబుతో 18 మారులు వచ్చి అంటాడు. గుర్రం జాషువా పిరదోసి కావ్యంలో ఈ గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి దీన్ని మొత్తం పీకేసి 18 పర్యాయాలు ఇక్కడున్న బంగారం నగలు నవరత్నాలు పట్టుకెళ్ళాట. వచ్చినప్పుడల్లా ఒంటెల మీద ఏనుగుల మీద మూట్లకు మూట్లు పట్టుకుపోయాట. ఇప్పటికి కూడా మీకు అనంత పద్మనాభ స్వామి దగ్గర ఉన్న సంపద ఎంత ఉంది, దానికి 1000 రెట్లు సంపద ఉండేది. అదంతా వాడు పట్టుకుపోయారు, వాడు సెక్యులర్లట. మనమేమో హిందువులు అని చెప్పుకుంటే మనం సెక్యులర్లం కదట. మన దేశం అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. సరే అదో పక్కన పెడితే ఆ దురదృష్ట సంఘటనలో శివలింగాన్ని పీకి ఒక చోట పారేసాడు వాడు గజనీ మహమ్మద్. ఆ లింగాన్ని పాపం పండాలు పురోహితులు ఏడుస్తూ తీసుకెళ్ళి సముద్రం దగ్గర దాచారు. ఈ త్వరకాళ్ళు ఒక పని చేశారు, గుళ్ళు పగలగొట్టేసి లింగం పక్కన పారేసి డబ్బు పెట్టుకెళ్ళారు, కానీ ఈ మొత్తం లింగం ధ్వంసం చేయలేదు. అందుకే వాళ్ళ లింగాన్ని చాలా జాగ్రత్తగా పక్కన పెట్టారు. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఈ లింగం మేము పునఃప్రతిష్ట చేస్తాం అని ఎన్నో పర్యాయాలు వాళ్ళు అడిగితే అక్బరు బాబర్ కాలంలో కుదరలేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కాలంలో కుదరలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మన అదృష్టవశాత్తు. మొట్టమొదటి స్వాతంత్రం రాగానే అందరూ వెళ్ళి నెహ్రూని బతిమాలేరు, అయ్యా మన గవర్నమెంట్ వచ్చింది, ఫ్రీడమ్ మూవ్మెంట్ వచ్చింది, ఏదో దేవుడి దేవుల స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడైనా ఈ లింగాన్ని ప్రతిష్ఠిద్దామంటే మనది సెక్యులర్, నేను హిందూ దేవాలయానికి పర్మిషన్ ఇవ్వనన్నాడు నెహ్రూ. అప్పుడు అంతా కలిసి సర్దార్ వల్లభాయి పటేల్ని అడిగారు. వల్లభాయి పటేల్ నేను దగ్గరుండి నిర్మాణం చేయిస్తాను అని ఇప్పుడు ఉన్న ఆలయాన్ని సర్దార్ వల్లభాయి పటేల్ కట్టించి ఆ లింగాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు. అందువల్ల వల్లభాయి పటేల్కి మనందరం రోజు రుణపడి నమస్కారం చేయాలి. ఎన్నో పర్యాయాలు వల్లభాయి పటేల్ని మనం తలుచుకుంటున్నాం ఇప్పటికి కూడా. మీకు వీలుంటే అక్కడ చూడండి, కొత్తగా ఆలయం కట్టారే, ఆలయం దగ్గర సర్దార్ వల్లభాయి పటేల్ 1950 1949 దాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్టుగా ఉంటుంది. మహాత్ముడు ఆయన ఒక జ్యోతిర్లింగాన్ని రక్షించాడు.
నిజంగా మొదటి ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే ఇవాళ భారతదేశం యొక్క రూపురేఖలు వారేవి? మరి ఏదో దురదృష్టం, కలిపురుషుడు మన నెత్తి మీద ఉన్నాడు, ఆలయాలన్నీ మనకి దక్కకుండా అయిపోయింది. ఆయనే బతుకుంటే, ఆయనే ప్రధాన అయి ఉంటే కాశీలో ఆలయం మనకి దక్కేది, మధురలో ఆలయం మనకి దక్కేది. సరే, ఆ పుణ్యాత్ముడి దేవుడు కనీసం ఆ సోమనాథ ఆలయమైనా దక్కింది మనకి. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకు తీరాలి. ఆ సోమనాథ లింగం మీద నీళ్లు పోస్తే ఆరోగ్యం ఇస్తాడు ఆయన. మనకు అనుమానం ఏమంటే లింగం పీకేస్తుంటే ఆయన ఏం పట్టించుకోండి అంటే ఆయనకు ఉన్నది ఒకటే పెద్ద బలహీనత, శివుడికి. ఆ తురకాడు నెత్తి మీద ఎక్కి కాలు పెట్టేవాడు కూడా ఆ వాడు కూడా తన భక్తుడి కిందే భావిస్తాడు ఆయన. ఆయనకి ఇవేముండవుగా మరి, ఆయన కాలు ఇలా పెట్టినా భక్త కన్నప్పుడు అనుగ్రహించరా? పైన మలమూత్ర విసర్జన చేసిన వాడు కూడా అనుగ్రహించే ఈశ్వరుడు ఆయన, కరుణాస్వరూపుడు. భగవంతుడు ఏం పట్టించుకోడు, కలియుగం యొక్క ప్రభావం వల్ల ఆయన ఏం పట్టించుకోకుండా రక్షిస్తే మనల్ని ఆయన రక్షిస్తాడు, రక్షించకపోతే చివరిని ఆయనే శిక్షిస్తాడు, అందరినీ ఒకేసారి పట్టుకుపోతాడు. దానికి ప్రళయం అని పేరు. ఆ సోమనాథాలయాన్ని మనం ఎప్పుడో ఒకప్పుడు చూడాలి. అక్కడికి అర్జునుడు వెళ్ళి సోమనాథుడిని అభిషేకించి దాన ధర్మాలు చేసి సౌభద్రము అని ఒక మడుగులో స్నానం చేశాడుగా, దాని పేరే సౌభద్రం. అందులో స్నానం చేసిన వాడికి గొప్ప భార్య దొరుకుతుందట, పెళ్ళయి ఉంటే వాడికి భార్య మంచి భార్య అవుతుందిట. అందుకే సౌభద్రంలో స్నానం చేసిన ఆయనకి సుభద్ర కనపడింది. ఇక్కడ నుంచి ఆయన ద్వారక వెళ్ళి అక్కడికి ద్వారక బాగా దగ్గర ద్వారకలో సుభద్రని వివాహం చేసుకున్నాడు. మొత్తం మీద ఆయన యొక్క తీర్థయాత్ర అంతా కఠోర నియమాలతో, దారిలో ఎన్నో ఉన్నటువంటి ఇడుముల నుంచి బయటపడడం, అక్కడ కష్టాలలో ఉన్న వాళ్ళని రక్షించటం, తీర్థయాత్రా స్థలాలు పునర్నిర్మాణం చేయించటం, అర్చనలు చేయడంతో గడిచింది. అందుకే ఇప్పటికి కూడా అర్జునుడి యొక్క తీర్థయాత్రలను నేను బాగా చదువుకుంటే, ఓహో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆయనకు వల్లే దర్భల మీద పడుకోవాలి, ఏకభుక్తం చెయ్యాలి, శిరస్సు గుండు చేయించుకోవాలి, సాధ్యమైనంత వరకు అపశబ్దములు పలకకూడదు, అక్కడ ఎవరికైనా కష్టాలుంటే తొలగించాలి, అన్నదానం చెయ్యాలి, పైగా ఇవన్నీ ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడాలి, ఇంద్రియ నిగ్రహానికి ఇవన్నీ ఉపయోగపడాలి, ఒకసారి మాట అంటే చివరిదాకా మాట మీద నిలబడాలి, ఇవన్నీ మనకు తెలుస్తే సత్యం కోసం ఆయన యాత్ర చేశాడు, సత్యం నిలబెట్టాడు, ధర్మం నిలబెట్టాడు, ప్రజల్ని రక్షించాడు. మన తీర్థయాత్ర చేసినా అక్కడ ఉన్నవాడికి ఎవరికి ఉపకారం చేయకుండా, రూపాయి డిగ్రీలో వేయకుండా, దానం చేయకుండా వస్తే వాడు ఉపయోగం లేదు, అవన్నీ ఆయన చేసి చూపించాడు. కాబట్టి అనేక ధర్మ సూక్ష్మములతో కూడినది తీర్థయాత్ర. తీర్థయాత్ర ఒకటి చేస్తే అటువంటి వాడు ఇడు భగవద్ అనుగ్రహం పొందుతాడు, తానే భగవంతుడు అవుతాడు. ఈ విషయాలు తెలుసుకుని మనం కూడా అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చేద్దాం. ఇండియా వచ్చినప్పుడల్లా నాతో పాటు మీరు కూడా జెండా వేగ ప్రజలు తీర్థయాత్ర చేయడానికి రండి. హరి ఓం తత్సత్.